We turn once again to Matthew 28 and verse 20, where Jesus commanded us to teach people in every nation all that he has commanded.
మరొకసారి మనం మత్తయి సువార్త 28:20 చూద్దాం. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఏమి ఆజ్ఞాపించారంటే, తాను ఆజ్ఞాపించిన వాటన్నింటినీ సమస్త దేశములలోని శిష్యులు గైకొనవలనని వారికి బోధించమని మనకి చెప్పారు.
To teach the disciples who have responded to his word all that he has commanded.
ఎవరైతే తన వాక్యానికి స్పందించారో ఆ శిష్యులకు తాను ఆజ్ఞాపించిన వాటన్నింటినీ చెప్పమని చెప్పారు.
And this is what we've been looking at in these past days and weeks.
గత కొన్ని వారములుగా మనం దీన్నే చూస్తూ ఉన్నాం.
So we want to now look at Matthew chapter 6 and verse 9 onwards.
ఇప్పుడు మనం మత్తయి సువార్త 6:9 నుండి చూడగోరుతున్నాం.
Having taught us in the first four verses, verses 5 to 8, how not to pray.
మొదటి 5 నుండి 8 వచనాల్లో ఏ విధంగా ప్రార్థన చేయకూడదో మనకు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు.
Not as the hypocrites.
వేషధారుల వలె ఉండకూడదని చెప్పారు.
Not with meaningless repetitions.
వ్యర్థమైన మాటలు వచింపవద్దని చెప్పారు.
And not with length of prayer, but believing that your father knows what you need.
దీర్ఘ ప్రార్థనలు చేయవద్దని చెప్పారు, అయితే నీ తండ్రికి నీ అవసరములు తెలుసు అని విశ్వసించమని చెప్పారు.
And then he tells us how to pray.
ఆ తర్వాత ఏ విధంగా ప్రార్థన చేయాలో ఆయన చెప్పారు.
He first tells us how not to pray, and then he tells us how to pray.
మొట్టమొదటేమో ఆయన ఏ విధంగా ప్రార్థన చేయకూడదో చెప్పారు, ఆ తర్వాత ఏ విధంగా ప్రార్థన చేయాలో చెప్పారు.
I notice, as I have observed Christians, that very few people have actually paid attention to these simple statements of Jesus, which even a child can understand.
నేను గమనించింది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ఈ మాటలు ఒక చిన్న బిడ్డ కూడా అర్థం చేసుకోవచ్చు, అయితే చాలా తక్కువ మంది క్రైస్తవులు దీని మీద శ్రద్ధ చూపించినట్లు నేను గమనించాను.
He's taught us how not to pray, and many people haven't taken that seriously.
ఏ విధంగా ప్రార్థించకూడదో ఆయన మనకు బోధించారు, దాన్ని కూడా చాలా మంది తీవ్రంగా తీసుకోలేదు.
And he's taught us how to pray, even that many people haven't taken seriously.
ఏ విధంగా ప్రార్థించాలో కూడా ఆయన మనకు బోధించారు, అయితే దాన్ని కూడా చాలా మంది తీవ్రంగా తీసుకోలేదు.
Jesus said, when you pray, pray like this.
యేసు క్రీస్తు ప్రభు చెప్పారు, మీరు ప్రార్థించినప్పుడు ఈ విధంగా ప్రార్థించండి.
Our Father who art in heaven.
పరలోకమందున్న మా తండ్రి.
He wasn't giving us a prayer to blindly repeat.
ఏదో కేవలం గుడ్డిగా అవే మాటలు పదే పదే పలకటానికి ప్రభు ఇక్కడ ప్రార్థన నేర్పించలేదు.
Though there's no harm in repeating it if you mean every sentence.
ఇక్కడ ప్రతి మాటను కూడా అర్థవంతంగా పదే పదే చెప్పడంలో తప్పేమీ లేదు.
బట్ హీ వాస్ టీచింగ్ అస్ అ ప్యాటర్న్ ఫర్ ఆర్ ప్రేయర్ విచ్ షుడ్ క్యారెక్టరైజ్ ఆల్ ఆఫ్ ఆర్ ప్రేయర్స్.
మన ప్రార్థనకు ఒక నమూనాను ప్రభు అక్కడ ఇస్తూ ఉన్నాడు. మన ప్రతి ప్రార్థనలో కూడా ఈ విషయాలు ముఖ్యంగా ఉండాలి.
ద ఫస్ట్ థింగ్ హీ సెడ్ ఇస్ దట్ వెన్ యూ టాక్ టు గాడ్ కాల్ హిమ్ యువర్ ఫాదర్.
ఆయన చెప్పిన మొట్టమొదటి విషయం ఏంటంటే, మీరు దేవునితో మాట్లాడేటప్పుడు తండ్రి అని పిలవండి.
Now nobody in the Old Testament could ever dare to look up to God and say father.
పాతని బంధనలో ఎవరు కూడా దేవుని వైపు చూసి తండ్రి అని పిలిచే ధైర్యం ఉండదు.
I don't know whether you realize that.
మీరు దాన్ని తెలుసుకున్నారో లేదో నాకు తెలియదు.
Old Testament prayer was always oh God, Lord Almighty, etc., etc., because he was the CEO of the universe.
పాతని బంధనలో ఎల్లప్పుడు మా దేవా, సర్వశక్తుడైన దేవా అని ఆ విధంగా పిలుస్తూ ఉండేవాళ్ళు, ఎందుకంటే దేవుడు వాళ్ళ దృష్టిలో ఈ విశ్వానికి దేవుడు ఒక ముఖ్య కార్యనిర్వాహక అధికారిగా ఉండేవాడు.
అండ్ దే వర్ జస్ట్ లైక్ లిటిల్ ఎంప్లాయీస్ ఇన్ ద ఫ్యాక్టరీ.
వాళ్ళేదో ఫ్యాక్టరీలో పనిచేసుకుండే చిన్న ఉద్యోగుల్లాగా ఉండేవాళ్ళు.
యూ కాంట్ టాక్ టు ద సీఈఓ ఎనీవే యూ లైక్.
ఆ సీఈఓతో నీకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడలేవు.
బట్ ఇన్ ద న్యూ కవెనెంట్ వి ఆర్ గాడ్స్ చిల్డ్రన్.
కానీ క్రొత్త నిబంధనలో అయితే మనం దేవునికి పిల్లలంగా ఉన్నాం.
It's like the child of the CEO walking into his dad's office and saying daddy.
Oka CEO yokka bedda office loki nadchukuntu velthu nanna ani pilichinatlu ga untundi.
So we need to understand the privilege of being a child of God.
Devuni yokka bedda ga undatamlo unde aadhikyathanu manam telusukovali.
It's fundamentally different.
Pradhamikanga idantha vyathasanga untundi.
And yet if you were to look at your prayer, it's quite likely, it's true of most Christians, దే డోంట్ కాల్ గాడ్ ఫాదర్
అయినా కూడా మన ప్రార్థనలు మనం చూసుకున్నట్లయితే అనేక మంది క్రైస్తవుల ప్రార్థనల్లో వాళ్ళు దేవుణ్ణి తండ్రిగా భావించరు.
దే కాల్ హిమ్ ఓ గాడ్
ఓ దేవా అని వాళ్ళు పిలుస్తారు.
నౌ దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్
అందులో తప్పేమీ లేదు.
హీ ఇస్ గాడ్ అండ్ హీ ఇస్ అవర్ గాడ్ అండ్ ఇట్స్ రైట్ టు అడ్రస్ హిమ్ యాస్ గాడ్
ఆయన దేవుడు, ఆయన మన దేవుడే కాబట్టి ఆయన్ను దేవుడు అని పిలవటంలో తప్పేమీ లేదు.
But if you only address him as God and not as Father, there's something wrong.
Kani tandri ani sambodhinchukunda kevalam devudu ani maatrame sambodhistunte edo tappundi.
In the Old Testament, he had a name, Jehovah or Yahweh.
Patane bandhanlo ayana peru entante Yehova leka Yahweh.
Nobody knows the exact pronunciation of it because the Hebrew alphabet didn't have any vowels in it. So nobody knows whether it's Jehovah or Yahweh.
దీన్ని ఖచ్చితంగా ఎలా ఉచ్చరించాలో ఎవరికీ తెలియదు. ఎందుకంటే హెబ్రీ అక్షరమాలలో ఈ పదానికి అచ్చులుండవు కాబట్టి యెహోవా యావే అని ఏ విధంగా పలకాలో కూడా ఎవరికీ తెలియదు.
సమ్ పీపుల్ సే యెహోవా, సమ్ పీపుల్ సే యావే.
కొంతమంది ఏమో యెహోవా అంటారు, కొంతమంది యావే అంటారు.
As far as I'm concerned, it's an absolutely unimportant discussion.
నాకు సంబంధించినంత వరకు ఇది అంత ప్రాముఖ్యత లేని వాదన.
Because I don't call God Jehovah. And I don't call God Yahweh.
Endukante nenu devunni Yehova ani pilavanu leka Yahweh ani kuda pilavanu.
I call him daddy.
Nenu devunni nanna ani pilustanu.
He is my father.
Ayana tandri.
Because Jesus taught us to say pray saying our father.
Endukante maa parlokapu tandri ani devuniki prarthinchamani Yesu Christ prabhu chepparu.
The Holy Spirit comes into our hearts. We read in Romans 8 and cries out Abba Father.
పరిశుద్ధాత్ముడు మన హృదయంలోనికి వచ్చి అబ్బా తండ్రి అని మొరపెడతాడని రోమా 8లో మనం చదువుతాం.
Yet if you look at some of your song or the songs people sing, guide me O thou great Jehovah.
అయినా కూడా మనం పాడే కొన్ని పాటలను చూసినట్లయితే ఓ గొప్ప యెహోవా నన్ను నడిపించుము అని అన్నట్లుగా ఉంటాయి.
Are you speaking to your father?
నీవు నీ తండ్రితో మాట్లాడుతున్నావా?
He is Jehovah, but we need to learn to address him as father.
ఆయన యెహోవా దేవుడే, అయితే ఆయన్ను తండ్రిగా మనం సంబోధించటం నేర్చుకోవాలి.
If my children came up to me and said, Mr. Poonen, I'd think something wrong with them.
నా పిల్లలు నా దగ్గరికి వచ్చి మిస్టర్ పూనెన్ అని పిలిస్తే వాళ్ళలో ఏదో తప్పుందని నేను కనుక్కుంటాను.
Why are they calling me Mr. Poonen? They call me daddy.
ఎందుకు వాళ్ళు నన్ను మిస్టర్ పూనెన్ అని పిలుస్తున్నారు? నాన్న అని పిలవచ్చు.
And I come to God, I don't call him Jehovah, even though that's his name, or Yahweh.
కాబట్టి నేను దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నేను యెహోవా అని కాని లేక యావే అని కాని పిలవను. ఆయన పేరు అదైనా.
I say father, because he's my father.
నేను తండ్రి అని పిలుస్తాను, ఎందుకంటే ఆయన నా తండ్రి.
I become his child.
నేను ఆయన బిడ్డగా అయ్యాను.
That reality of having become a child of God has not hit many Christians.
నేను దేవుని బిడ్డనయ్యాను అనే వాస్తవం అనేక మంది క్రైస్తవులను తాకలేదు.
And that's because they have not opened themselves up to the Holy Spirit.
ఎందుకంటే వాళ్ళు పరిశుద్ధాత్మకు వాళ్ళ హృదయాలను తెరవలేదు.
And the Holy Spirit fills a person, one of the first things he does is make him cry out, Appa, Father, Daddy.
ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు పరిశుద్ధాత్ముడు ఆ వ్యక్తిలో చేసే మొట్టమొదటి పని ఏంటంటే ఆ వ్యక్తి దేవునికి అబ్బా తండ్రి నాన్న అని మొరపెట్టేటట్లు చేస్తాడు.
Has that happened to you?
ఈ విధంగా నీకు జరిగిందా?
That's very, very important.
అది ఎంతో ఎంతో ప్రాముఖ్యమైన విషయం.
It's not something that somebody trains you to say.
నీవు ఆ విధంగా చెప్పడానికి ఎవరో నీకు తర్ఫీదునిస్తారని కాదు.
It's something that inwardly, automatically you know.
నీ అంతరంగంలో నీకే తెలుస్తుంది ఆ విధంగా.
That inward reality comes when the Holy Spirit comes into a person's heart at the time he's born again.
ఒక వ్యక్తి తిరిగి జన్మించినప్పుడు పరిశుద్ధాత్ముడు తన హృదయంలోనికి వచ్చినప్పుడు ఈ అంతరంగ వాస్తవికత అనేది తెలుస్తుంది.
If he is filled with the Spirit, he really knows God as his father.
ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు దేవుణ్ణి తన తండ్రిగా ఎరుగుతాడు.
It's one of the most important things in the Christian life to know God as a father and to call him father.
క్రైస్తవ జీవితంలో ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుణ్ణి తండ్రిగా ఎరగటం మరియు ఆయన్ను తండ్రిగా పిలవటం.
You can call him Lord, you can call him God. It's true and it's right to pray like that.
Ayinu nevu prabhu ani pilavachu, deva ani pilavachu, aa vidhanga prarthana cheyochu, adi sariyainde, adi nijame, andulo tappemi ledu.
All I say is the predominant way in which you should be praying is our Father.
నేను చెప్పేదంతా ఏంటంటే మనము ప్రార్థించేటప్పుడు దేవుణ్ణి తండ్రిగా పిలవాలి భావించాలి.
Not only our Father, but Jesus said pray saying our Father who art in heaven.
ఆయన మన తండ్రి మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పారంటే మీరు ప్రార్థించేటప్పుడు పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థించమని చెప్పారు.
So it's not like some earthly father who may be powerless to help us in certain situations.
ఆయన మన భూ సంబంధమైన తండ్రి వంటి వాడు కాదు, ఎందుకంటే కొన్ని పరిస్థితుల్లో మన భూ సంబంధమైన తండ్రి ఏమీ చేయడానికి శక్తి కలిగి ఉండడు.
My earthly father may love me very much, but he may be helpless to help me in a difficult situation.
నా భూ సంబంధమైన తండ్రి నన్ను ప్రేమించవచ్చు, కానీ కొన్ని పరిస్థితుల్లో నాకు సహాయం చేయడానికి ఆయన నిస్సహాయుడిగా ఉండవచ్చు.
But my father in heaven is not helpless. He runs the universe.
కానీ పరలోకమందున్న నా తండ్రి నిస్సహాయుడు కాదు, ఆయన ఈ విశ్వాన్ని నడిపిస్తూ ఉన్నాడు.
He is more powerful than the Prime Minister of India.
ఆయన భారతదేశపు ప్రధానమంత్రి కంటే కూడా ఎంతో శక్తివంతుడు.
Think if the Prime Minister of India were your father.
భారతదేశపు ప్రధానమంత్రి నీ తండ్రి అయి ఉంటే ఒకసారి ఊహించుకో.
If you had a problem, all you had to do was call your dad and tell him what the problem was.
నీకు ఏదైనా సమస్య ఉంటే వెంటనే మీ నాన్నకి నువ్వు ఫోన్ చేసి చెప్పొచ్చు.
Well, your father in heaven is more mighty, almighty.
పరలోకమందున్న నీ తండ్రి ఇంకా ఎంతో శక్తివంతుడు, సర్వశక్తివంతుడు.
More powerful than anyone in this world.
ఈ లోకంలో మరెవరికంటే కూడా ఎంతో శక్తివంతుడు నీ పరలోకపు తండ్రి.
Why don't you go to him with your problems?
నీ సమస్యలతో ఎందుకు ఆయన దగ్గరికి నీ వెళ్ళవు?
So Jesus was trying to lay a basis for faith in that very first sentence.
కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఆ మొదటి మాటలోనే విశ్వాసానికి పునాది వేస్తూ ఉన్నాడు.
Our Father who art in heaven,
పరలోకమందున్న మా తండ్రి,
makes it clear to my heart before I start praying that the one I'm talking to is my heavenly Father who.
ఇది నాకేం తెలియజేస్తుందంటే నేను ప్రార్థన ప్రారంభించక మునిపే నా పరలోకపు తండ్రి ఉన్నాడు, ఆయనకు నేను ప్రార్థిస్తున్నాననే భావన కలుగజేస్తుంది.
My Father who loves me intensely.
నన్ను ఎంతగానో ప్రేమించే నా తండ్రికి నేను ప్రార్థిస్తున్నాను.
And this Father is in heaven and he is almighty.
ఈ తండ్రి పరలోకమందున్నాడు, గనుక ఆయన సర్వశక్తిమంతుడు.
These two truths, one who loves me intensely and one who is all powerful, are the basis for my faith.
ఈ రెండు సత్యాలు, ఒకటేమో ఆయన నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు, రెండోదేమో ఆయన సర్వశక్తి గల దేవుడు, ఈ రెండు కూడా నా విశ్వాసానికి ఆధారంగా ఉంటాయి.
He can solve any problem, he can do anything, and he loves me intensely.
ఆయన ఏ సమస్యనైనా పరిష్కరించగలడు, ఆయన ఏదైనా చేయగలడు, మరియు ఆయన నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు.
That's the greatest basis for faith.
విశ్వాసానికి అతి గొప్ప ఆధారం అది.
So in that very first sentence, Jesus was laying a basis for faith.
కాబట్టి ఆ మొట్టమొదటి వచనంలోనే యేసుక్రీస్తు ప్రభు విశ్వాసానికి పునాదిని వేస్తూ ఉన్నాడు.
So that when we pray to God, whatever we pray for, faith is the basis on which we pray.
కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు దేని గురించి ప్రార్థన చేసినా సరే విశ్వాసాన్ని ఆధారం చేసుకుని మనం ప్రార్థన చేస్తాం.
And then in the remaining 6 requests that follow after that,
ఆ తర్వాత మిగిలిన 6 విన్నపములు కూడా దీని తర్వాత వస్తాయి.
Notice, if you notice carefully, the first 3 requests concern God.
మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే మొదటి 3 విన్నపములు కూడా దేవునికి సంబంధించినవి, దేవుని గురించినవి.
Now when we go to God in prayer, you ask yourself, when you kneel down to pray, what is your first request?
మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, మీరు దేవునికి ప్రార్థన చేయడానికి మోకాళ్ళు వేసినప్పుడు మీ మొదటి విన్నపం ఏంటి?
You'll find it's almost always something for yourself or your family.
దాదాపుగా ఎప్పుడు కూడా నీ గురించో లేక నీ కుటుంబం గురించో అయి ఉంటుంది.
You know, Lord, meet this need or heal my backache or give me a job or take care of my children.
ఓ ప్రభు, ఈ అవసరాన్ని తీర్చండి లేక నా నడుము నొప్పిని తగ్గించండి లేక నాకు ఉద్యోగాన్ని ఇవ్వండి లేకపోతే నా పిల్లలను సరిగా పెంచడానికి సహాయం చేయండి.
Provide a job for them, provide a marriage partner for them.
నా పిల్లలకు ఉద్యోగాన్ని ఇవ్వండి, జీవిత భాగస్వామిని ఇవ్వండి.
There's nothing wrong with these requests.
ఈ విన్నపములో తప్పేమీ లేదు.
We can certainly pray for all of these things.
వీటన్నింటి గురించి మనం తప్పకుండా ప్రార్థన చేయొచ్చు.
God wants us to pray for every little thing, a small thing.
ప్రతి చిన్న విషయం గురించి కూడా మనం ప్రార్థన చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు.
Even if you have misplaced your keys, you can ask God where it is.
ఒకవేళ మీ తాళపు చెవి మర్చిపోయి ఎక్కడైనా పెట్టినట్లయితే అది కనపడకుండా ఉన్నట్లయితే మీరు దేవుణ్ణి అడగొచ్చు ఆ విషయంలో.
Lord, please help me to find my keys. I seem to have lost them somewhere.
ప్రభా, నా తాళపు చెవి ఎక్కడో పోయింది, దాన్ని కనుగొనడానికి నాకు సహాయం చేయమని అడగొచ్చు.
You can ask God for every little thing and every big thing.
కాబట్టి మీరు దేవుణ్ణి ప్రతి చిన్న విషయం అడగొచ్చు, ప్రతి పెద్ద విషయం కూడా అడగొచ్చు.
But what do you give priority to?
కానీ మీరు దేనికి ప్రాధాన్యతనిస్తున్నారు?
Jesus said, when you pray, let your priority be God and His needs.
యేసు క్రీస్తు ప్రభు ఏం చెప్తున్నారంటే, మీరు ప్రార్థించేటప్పుడు మొట్టమొదటి ప్రాధాన్యత దేవుడై ఉండాలి, దేవునికి సంబంధించినవై ఉండాలి.
That's the meaning of seek God's kingdom first.
దేవుని యొక్క రాజ్యాన్ని మొట్టమొదట వెతకటం అంటే అది.
He says that towards the end of this chapter, in chapter 6, verse 33 of Matthew.
ఈ అధ్యాయం చివరిలో ఈ మాటను ప్రభు చెప్తున్నారు, మత్తయి సువార్త 6:33.
Seek God's kingdom first and His righteousness, and these other earthly needs of yours will be added to you.
మీరు మొదట దేవుని రాజ్యమును, నీతిని వెతుకుడి, అప్పుడు మీ భూ సంబంధమైన అవసరాలన్నీ తీర్చబడతాయి.
You can ask for them, but put God's kingdom first.
మీ భూ సంబంధమైన అవసరాలను మీరు అడగొచ్చు, అయితే దేవుని యొక్క రాజ్యాన్ని మొట్టమొదటగా పెట్టుకోవాలి.
That's God's way.
అది దేవుని విధానం.
And so he says your first three requests must be, God, my Father in heaven, hallowed be your name.
కాబట్టి ఆయన చెప్పిన మూడు విన్నపముల్లో మొట్టమొదటిది ఏంటంటే, పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక.
Never mind what people say about my name. That's unimportant.
ప్రజలు నా నామం గురించి ఏమనుకుంటున్నారు అన్నది కాదు, అది అంత ప్రాముఖ్యమైనది కాదు.
My reputation, fit for the trash can. Forget it.
నా ఘనత చెత్తబుట్టలో వేయటానికే పనికొస్తుంది, దాన్ని మర్చిపోవాలి.
Are you concerned about your name and your reputation more than God's name? Then you're not praying the way Jesus taught you to pray.
దేవుని నామం కంటే, దేవుని యొక్క కీర్తి ప్రతిష్టల కంటే నీ నామం గురించే, నీ కీర్తి ప్రతిష్టల గురించే నీవు ఆలోచిస్తూ ఉన్నట్లయితే యేసుక్రీస్తు ప్రభు చెప్పినట్లుగా నీవు ప్రార్థించట్లేదు.
Supposing somebody scandalized you or scandalized your daughter.
ఉదాహరణకు నీ మీద కానీ నీ కూతురు మీద కానీ ఎవరైనా దుష్ప్రచారం చేస్తూ ఉన్నట్లయితే,
Does that disturb you more than the name of Jesus is being dishonored in the land?
యేసుక్రీస్తు ప్రభు యొక్క నామము ఈ దేశంలో అవమానపరచబడుతుంది అనే దానికంటే కూడా ఎక్కువగా నిన్ను కలవరపరుస్తుందా?
Look at the way the name of Jesus is being dishonored in our country by the way Christians live and behave.
ఈ దేశంలో క్రైస్తవులు జీవించే విధానాన్ని బట్టి, ప్రవర్తనను బట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క నామము మన దేశంలో ఎంత అవమానపరచబడుతుందో ఒకసారి చూడండి.
By the way they fight with each other and do so many wrong things.
వాళ్ళు ఒకరితో ఒకరు పోట్లాడుకుంటూ ఉంటారు, అనేక తప్పులు చేస్తూ ఉంటారు.
If that doesn't bother us, I wonder whether we really have a relationship with God as our Father.
దాన్ని నువ్వు పట్టించుకోకుండా ఉన్నట్లయితే అసలు దేవునితో నీకు తండ్రిగా సంబంధం ఉందా లేదా అని నేను ఆశ్చర్యపోతుంటాను.
If you are more concerned about our name and our family name and our children, etc., what people are saying about them,
మన గురించి, మన కుటుంబం గురించి, మన పిల్లల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అని మనం ఎక్కువగా పట్టించుకున్నట్లయితే,
దెన్ వీ నీడ్ టు రీఓరియంట్ అవర్ థింకింగ్ అండ్ గెట్ ఇట్ మోర్ సెంటర్డ్ ఇన్ గాడ్.
అప్పుడు మన ఆలోచన విధానాన్ని మార్చుకుని దేవుని కేంద్రీకృతమైన ఆలోచన విధానంలోనికి రావాలి.
అండ్ సో జీసస్ టాట్ ద ఫస్ట్ త్రీ రిక్వెస్ట్ వర్ హాలోడ్ బి థై నేమ్ ఫాదర్.
కాబట్టి యేసుక్రీస్తు ప్రభు నేర్పించిన మొదటి మూడు విన్నపముల్లో ఒకటేంటంటే, పరలోకపు తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక.
థై కింగ్డమ్ కమ్,
నీ రాజ్యం వచ్చునుగాక.
అండ్ థై విల్ బి డన్,
నీ చిత్తము నెరవేరునుగాక.
నోటీస్, ఎవ్రీథింగ్ హస్ గాట్ టు డూ విత్ గాడ్.
ఇక్కడ గమనించండి, ఇవన్నీ కూడా దేవునికి సంబంధించినవే.
నౌ మ్యాన్ ఇస్ బేసిక్లీ సెల్ఫ్ సెంటర్డ్.
మానవుడు ప్రాథమికంగా స్వయం కేంద్రీకృతంగా ఉంటాడు.
What we have inherited from Adam is a self-centered life which makes us think of ourselves primarily.
ఆదాము నుండి మనం స్వతంత్రించుకుంది ఏంటంటే స్వయం కేంద్రీకృతంగా ఉండటం, మొట్టమొదటిగా మన గురించి ఆలోచించుకోవటం.
And very often ourselves only.
తరచుగా మన గురించి మాత్రమే ఆలోచించుకోవటం.
Is I, me and my family. That's all that concerns most people.
నేను, నా కుటుంబం, అనేక మంది ఇదే విధంగా ఆలోచిస్తూ ఉంటారు.
Even if they get converted, it's still I, me and my family.
వాళ్ళు మార్పు చెందిన తర్వాత కూడా నేను, నా కుటుంబం అని మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు.
And even when they receive Christ, they only think of how Christ can now bless I, me and my family.
వాళ్ళు క్రీస్తును స్వీకరించిన తర్వాత కూడా ఇప్పుడు క్రీస్తు నన్ను నా కుటుంబాన్ని ఏ విధంగా ఆశీర్వదిస్తాడని మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు.
Now that's not Christianity.
అది క్రైస్తవత్వం కాదు.
Jesus came to deliver us from this self-centered life, which is the root cause of all our misery and unhappiness.
మన దౌర్భాగ్యానికి మన దుఃఖానికి కారణమైన స్వీయ కేంద్రీకృతమైన జీవము నుండి విడుదల చేయడానికే యేసుక్రీస్తు ప్రభు వచ్చారు.
The reason why most Christians cannot rejoice all the time is because they are centered in themselves.
అనేక మంది క్రైస్తవులు ఎందుకు ఎల్లప్పుడూ ఆనందించరంటే వాళ్ళు స్వయం కేంద్రీకృతంగా జీవిస్తుంటారు.
When something good happens to them, they rejoice. When something does not happen the way they wanted, you didn't get the promotion that you expected, you lose your joy.
వాళ్ళకి ఏదైనా మంచి జరిగితే వాళ్ళు సంతోషిస్తారు. అయితే వాళ్ళు అనుకున్నట్లు వాళ్ళకి ప్రమోషన్ రానట్లయితే వాళ్ళ సంతోషాన్ని కోల్పోతారు.
Why is that?
ఎందుకు ఆ విధంగా?
God is still on the throne.
దేవుడు ఇంకా సింహాసనం మీదే ఉన్నాడు.
Your sins are still forgiven.
నీ పాపాలు క్షమించబడే ఉన్నాయి.
The devil's still being defeated.
అపవాది ఓడిపోయి ఉన్నాడు.
Why can't you rejoice?
నీవెందుకు ఆనందించలేవు?
Because something you wanted you didn't get.
ఎందుకంటే నీవేదో కావాలనుకున్నావు అది నీకు రాలేదు.
Jesus has come to deliver us from this self-centered life, which is the root cause of all our problems.
మన సమస్యలన్నింటికీ మూల కారణమైన స్వీయ కేంద్రీకృతమైన జీవితం నుండి విడుదల చేయడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చారు.
And here in prayer he is teaching us to be free from self-centeredness.
స్వీయ కేంద్రీకృతమైన జీవితం నుండి విడుదల పొందాలని ఇక్కడ ప్రార్థన ద్వారా యేసుక్రీస్తు ప్రభు మనకు చెప్తూ ఉన్నారు.
Can we ask for food? Of course we can.
మనము ఆహారం గురించి అడగొచ్చా? అవును, అడగొచ్చు.
He taught us to pray in verse 11. Give us this day our daily bread.
11వ వచనములో మా అనుదిన ఆహారం మాకు దయచేయండి అని అడగమని ప్రభు చెప్పారు.
And daily bread includes food, clothing, shelter.
మన అనుదిన ఆహారం అంటే భోజనము, వస్త్రాలు, ఉండటానికి నివాసము.
Children's education, because they need to get educated and get a job so that they can earn their daily bread.
పిల్లల చదువులు, ఎందుకంటే పిల్లలు కూడా చదువుకొని వాళ్లకు ఉద్యోగం రావాలి, ఆ విధంగా వాళ్ల అనుదిన ఆహారం వాళ్లు కూడా సంపాదించుకునేలాగున.
There's nothing wrong in asking for these things.
కాబట్టి వీటన్నింటినీ అడగటంలో తప్పేమీ లేదు.
Forgive us our sins, that's also a good request.
మా పాపాలను క్షమించండి అనే విన్నపం కూడా మంచి విన్నపం.
Deliver us from evil, good request.
దుష్టు నుండి మమ్మల్ని తప్పించుము, ఇది కూడా మంచి విన్నపం.
But all these three requests concerning us come after seeking God's name, God's kingdom and God's glory.
మనకు సంబంధించిన ఈ మూడు విన్నపములు ఎప్పుడొస్తాయంటే మొట్టమొదట దేవుని నామం గురించి, దేవుని యొక్క రాజ్యం గురించి, దేవుని యొక్క మహిమ గురించి ప్రార్థించిన తర్వాత.
It's changing our priorities.
మన ప్రాధాన్యతలను మార్చుకోవాలి.
So the right way to pray is to pray with God's kingdom, his name and his will primary in our thinking.
దేవుని యొక్క నామం గురించి, ఆయన యొక్క రాజ్యం గురించి, ఆయన యొక్క చిత్తం గురించి ప్రాథమికంగా మన ఆలోచనలో ఉండి ప్రార్థన చేస్తూ ఉండటం అనేది సరి అయిన విధానం.
In other words, I must change my whole way of life.
ఇంకో మాటలో చెప్పాలంటే నా పూర్తి జీవన విధానాన్ని మార్చుకోవాలి.
Where I'm thinking now in terms of God's name and God's kingdom, God's glory.
అప్పుడు ఏం జరుగుతుందంటే నేను దేవుని యొక్క నామం గురించి, ఆయన యొక్క రాజ్యం గురించి, ఆయన చిత్తం గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటాను.
దాట్ ఈస్ ద ట్రూలీ స్పిరిచువల్ క్రిస్టియన్.
అటువంటి వ్యక్తే నిజమైన ఆత్మానుసారుడైన క్రైస్తవుడు.
సో ఐ సే ఎనీబడి కెన్ రిపీట్ దిస్ ప్రేయర్, ఈవెన్ ఎ పారట్ కెన్ రిపీట్ దిస్ ప్రేయర్.
ఈ ప్రార్థనను మరలా మరలా ఎవరైనా చెప్పొచ్చు, ఒక చిలక కూడా పలకొచ్చు.
యూ కెన్ రీడ్ ఇట్ ఇంటూ ప్లే ఇట్ ఇంటూ టేప్ రికార్డర్ అండ్ ప్లే ఇట్ అండ్ యూ కెన్ రిపీట్ ఇట్ దాట్ వే.
ఈ ప్రార్థనను చదివి రికార్డ్ చేసి ఒక టేప్ రికార్డర్ లో మరలా మరలా వింటూ ఉండొచ్చు.
బట్ ఇఫ్ యూ రియలీ మీనింగ్ఫుల్లీ ప్రే ఇట్, ఓన్లీ ఎ స్పిరిచువల్ పర్సన్ కెన్ ప్రే దిస్ ప్రేయర్.
కానీ దీన్ని నిజంగా అర్థవంతంగా ప్రార్థన చేయాలంటే ఒక ఆత్మానుసారుడైన క్రైస్తవుడు మాత్రమే చేయగలడు.
బికాజ్ ఓన్లీ ఎ స్పిరిచువల్ పర్సన్ కెన్ సే మై ప్రైమరీ కన్సర్న్ ఇన్ లైఫ్ ఇస్ దట్ గాడ్స్ నేమ్ షుడ్ బి హాలోడ్.
ఎందుకంటే ఒక ఆత్మానుసారుడైన క్రైస్తవునికి మాత్రమే దేవుని యొక్క నామము పరిశుద్ధపరచబడాలి అనే ప్రాథమికమైన లక్ష్యం ఉంటుంది.
ఇన్ దిస్ కంట్రీ, ఇన్ ద చర్చ్, ఇన్ మీ, ఇన్ మై ఫ్యామిలీ, గాడ్స్ నేమ్ షుడ్ బి హాలోడ్.
ఈ దేశంలో మరియు సంఘంలో, నా కుటుంబంలో, నాలో దేవుని యొక్క నామమే మహింపరచబడాలి, పరిశుద్ధపరచబడాలి.
గాడ్స్ కింగ్డమ్ షుడ్ కమ్ సూన్.
దేవుని యొక్క రాజ్యము త్వరలో రావాలి.
God's rules should be established in the church.
దేవుని యొక్క ప్రభుత్వం సంఘంలో స్థిరపరచబడాలి.
God's will should be done in my life, my family, everywhere.
నాలో నా కుటుంబంలో అన్ని చోట్ల కూడా దేవుని యొక్క చిత్తము నెరవేర్చబడాలి.
That is the mark of a spiritual man.
అది ఒక ఆత్మానుసారుడైన వ్యక్తికుండే గుర్తు.
I want to say to you, my dear friends, don't consider yourself spiritual until these three are your uppermost desires in your heart.
ఈ మూడు విషయాలు కూడా మీ హృదయంలో అత్యధిక ప్రాధాన్యత గల విషయాలుగా లేనట్లయితే నా ప్రియ స్నేహితులారా మీరు ఆత్మీయులు అని అనుకోవద్దు.
Everything else is meaningless if the center of your life is still around yourself.
మీ జీవితం స్వయం కేంద్రీకృతంగా ఉన్నట్లయితే మిగతావన్నీ కూడా వ్యర్థమే.
Many people, when they are converted, their life has been self-centered all along. They just added Jesus also has come into their orbit to serve them.
అనేక మంది మార్పు చెందినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ల జీవితాలు స్వయం కేంద్రీకృతంగా ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభు వచ్చి వాళ్ళకి ఏదో సేవ చేయాలన్నట్లుగా వాళ్ళు నమ్ముకుంటారు.
Forgive their sins, to answer their prayers.
వాళ్ళ పాపాలు క్షమించాలని, వాళ్ళ ప్రార్థనలకు జవాబు ఇవ్వాలని,
to bless them, make them prosperous, heal their sicknesses.
వారిని ఆశీర్వదించాలని, ఆర్థికంగా వారిని అభివృద్ధి పరచాలని, వారి యొక్క రోగాలను స్వస్థపరచాలని.
This is not Christianity.
ఇది క్రైస్తవత్వం కాదు.
This is a self-centered life with just religion added on to it.
ఇది కేవలం స్వయం కేంద్రంగా ఉన్న జీవితం, మతమును కలుపుకున్న జీవితం.
When Christ really comes in, we repent of that self-centered life, God becomes the center.
క్రీస్తు మనలోనికి వచ్చినప్పుడు స్వయం కేంద్రీకృత జీవితం నుండి దేవుని కేంద్రీకృత జీవితం వైపుకు మనం మారతాం.
And then in the three requests concerning ourselves at the end of that prayer,
ఆ ప్రార్థన చివరిలో మనకు సంబంధించిన మూడు విన్నపములు అయిపోయిన తర్వాత,
it is material things are there.
ఇవి భూ సంబంధమైన విషయాల గురించి.
Give us this day our daily bread.
మా అనుదిన ఆహారమును మాకు దయచేయము.
But link it with Thy will be done on earth as it is in heaven.
కానీ ఇది నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమియందును నెరవేరునుగాక అనే దానికి అనుసంధానం చేయబడి ఉంది.
I'm saying, my Father, I want to do your will on earth in my life exactly like the angels do it in heaven, which is instant obedience.
నేనేం చెప్తున్నానంటే దీని ద్వారా, ఓ తండ్రి, పరలోకంలో దేవదూతలు వెంటనే ఏ విధంగా విధేయ చూపిస్తారో అదే విధంగా నేను ఈ భూమి మీద మీ చిత్తాన్ని నెరవేర్చాలనుకుంటున్నాను.
Waiting upon you, obeying you instantly.
నీ కొరకు కనిపెట్టుకుని ఉంటాను, వెంటనే మీరు చెప్పిన దానికి విధేయ చూపిస్తాను.
And in order to do your will, I need help.
మరియు నీ చిత్తం నెరవేర్చడానికి నాకు సహాయం కావాలి.
So give me my daily bread.
కాబట్టి మా అనుదిన ఆహారం మాకు దయచేయండి.
Link those two together.
ఆ రెండింటిని కలపండి.
Why are you praying for daily bread?
మీ అనుదిన ఆహారం గురించి మీరు ఎందుకు ప్రార్థిస్తున్నారు?
Is it in order to do God's will or in order for you to do your own will?
మీరు దేవుని చిత్తం నెరవేర్చడానికా లేక మీ సొంత చిత్తాలను నెరవేర్చుకోవటానికా?
Is it in order to sin or in order to please God?
మీరు పాపం చేయటానికా లేక దేవుణ్ణి సంతోషపరచడానికా?
Give me this day our daily bread. Give us this day our daily bread.
మా అనుదిన ఆహారమును మాకు దయచేయండి.
Health and strength to live for God.
దేవుని కోసం జీవించడానికి కావాల్సిన ఆరోగ్యము, బలము.
The other thing I want you to notice here is, in this entire prayer, the word me, my, is missing.
ఈ ప్రార్థన అంతట్లో కూడా మీరు గమనించాల్సింది ఏంటంటే నేను, నాకు అనే పదాలు ఏమీ లేవు.
Isn't that interesting?
ఎంతో ఆసక్తికరమైన విషయం కాదా?
In our prayers, you'll find me, my, very frequently there.
మన ప్రార్థనలో అయితే నా, నాకు, నాది అని మనం కనుగొంటూ ఉంటాం తరచుగా.
But in this prayer, the Lord taught us to pray, the words me and my are completely absent.
కానీ ఇక్కడ ప్రభు నేర్పించిన ప్రార్థనలో నాకు, నాది అనే మాటలు లేవు.
He says, give us.
మాకు దయచేయండి అని ఆయన నేర్పించారు.
Means it's not just me, Lord. I think of my brother too. He needs daily bread as well.
Prabhuva, kevalam naaku maatrame kaadu, naa sahodarunu kuda anudina aaharam kavali.
Forgive us. Don't just forgive me. Forgive my brother too.
Mammulnu kshaminchandi. Kevalam nannu maatrame kaadu, naa sahodarunu kuda kshaminchandi.
Deliver us.
Mammulnu tappinchandi.
So, the truly spiritual man is a man whose life is centered in God.
కాబట్టి ఒక నిజమైన ఆత్మానుసారుడైన వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంటుందంటే దేవుణ్ణి మాత్రమే కేంద్రంగా చేసుకున్న జీవితం ఉంటుంది.
అండ్ వెన్ ఇట్ కమ్స్ డౌన్ టు సెల్ఫ్ హి థింక్స్ నాట్ ఓన్లీ ఆఫ్ హింసెల్ఫ్ బట్ ద పీపుల్ అరౌండ్ హిమ్.
కాబట్టి తన గురించి ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు తన గురించి మాత్రమే కాదు కానీ తన చుట్టుపక్కల వారి గురించి కూడా ఆలోచిస్తాడు.
Others who are also part of that family of God.
దేవుని కుటుంబానికి సంబంధించిన ఇతరుల గురించి కూడా.
Because God is the father of a large family.
ఎందుకంటే దేవుడు ఒక పెద్ద కుటుంబానికి తండ్రిగా ఉన్నాడు.
And I think of others as well.
కాబట్టి నేను ఇతరులను గురించి కూడా ఆలోచించాలి.
So it's Christ first and others and me together.
కాబట్టి ఇక్కడ మొట్టమొదట క్రీస్తు, తర్వాత ఇతరులు, ఆ తర్వాత నేను.
Not just me by myself.
ఏదో కేవలం నేను ఒక్కడనే కాదు.
That is the way a spiritual person prays.
ఒక ఆత్మానుసారుడైన వ్యక్తి ఆ విధంగా ప్రార్థిస్తాడు.
Not just for his own needs, he's concerned about his children naturally, but he's also concerned about somebody else's children.
కేవలం తన అవసరాల గురించి మాత్రమే కాదు, స్వాభావికంగా తన పిల్లల గురించి కూడా ప్రార్థిస్తాడు, అలానే ఇతరుల పిల్లల గురించి కూడా ఆలోచిస్తాడు.
He doesn't look down on them.
వారిని తక్కువగా చూడడు.
It's not humanly possible to be burdened as much for other people's children as for our own.
మన సొంత పిల్లల కోసం భారం కలిగినట్లు ఇతరుల పిల్లల కోసం కూడా భారం కలిగి ఉండటం మానవులముగా సాధ్యం కాదు.
We must be realistic here.
ఇక్కడ మనం వాస్తవికంగా ఉండాలి.
But we must have some concern for them.
కానీ వారిని గురించి కొంత భారమునైనా మనం కలిగి ఉండాలి.
Give us this day our daily bread.
మా అనుదిన ఆహారమును మాకు దయచేయము.
Forgive us our sins as we have forgiven others.
మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములు క్షమించుము.
That's an important request.
అది కూడా ఎంతో ప్రాముఖ్యమైన విన్నపం.
It's the one request that Jesus picked up and repeated at the end.
ఈ ఒక్క విన్నపం గురించే యేసుక్రీస్తు ప్రభు మరలా చివరిలో చెప్పారు.
He said in verse 14, if you forgive men their transgressions, your heavenly father will also forgive you.
ఇక్కడ 14వ వచనంలో ప్రభు చెప్పారు, మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును.
It's very important to understand this condition that Jesus himself laid down.
ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువే పెట్టిన నియమాన్ని మనం అర్థం చేసుకోవటం ఎంతో ప్రాముఖ్యం.
But if you do not forgive men, then your father will not forgive your transgressions.
మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన యెడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు.
Now is this true or not?
ఇది నిజమా కాదా?
Does God withhold forgiveness when you don't forgive somebody else for that person, what that person did against you?
ఒక వ్యక్తి నీకు విరోధంగా ఏదైనా చేసినప్పుడు ఆ వ్యక్తిని నీవు క్షమించకుండా ఉన్నట్లయితే దేవుడు కూడా నిన్ను క్షమించకుండా ఉంటాడా?
Absolutely.
అవును, ఆ విధంగా ఉంటాడు.
He will not forgive you if you don't forgive other people.
నీవు ఇతరులను క్షమించకుండా ఉన్నట్లయితే దేవుడు కూడా నిన్ను క్షమించడు.
ప్లీజ్ రిమెంబర్ దాట్.
దయచేసి దీన్ని గుర్తుంచుకోండి.
ఇట్స్ అ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఇన్ గాడ్స్ డీలింగ్స్ విత్ మ్యాన్.
దేవుడు మనుషులతో వ్యవహరించేటప్పుడు దేవుడు పాటించే ప్రాథమికమైన నియమం ఇది.
దట్ హీ ట్రీట్స్ అస్ లైక్ వీ ట్రీట్ అదర్ పీపుల్.
మనము ఇతరులను ఏ విధంగా చూస్తున్నామో దేవుడు కూడా మనల్ని ఆ విధంగా చూస్తాడు.
ఇఫ్ యూ ఆర్ మెర్సిఫుల్ టు అదర్స్, God is merciful to you.
నీవు ఇతరుల యెడల కనికరం కలిగి ఉన్నట్లయితే దేవుడు కూడా నీ యెడల కనికరం కలిగి ఉంటాడు.
You forgive others, God forgives you.
నీవు ఇతరులను క్షమించినట్లయితే దేవుడు నిన్ను క్షమిస్తాడు.
We saw that in Matthew chapter 5 and verse 7.
మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనంలో దాన్ని మనం చూశాం.
Blessed are the merciful, they will obtain mercy.
కనికరం గల వారు ధన్యులు, వారు కనికరమును పొందుదురు.
And here we can say blessed are those who forgive others, they will be forgiven.
కాబట్టి ఇక్కడ మనం ఈ విధంగా చెప్పవచ్చు, క్షమించువారు ధన్యులు, వారు క్షమాపణ పొందుదురు.
And those who do not forgive others will not be forgiven.
కాబట్టి ఎవరైతే ఇతరులను క్షమించరో వాళ్ళు కూడా క్షమించబడరు.
Jesus once told a story in this connection to illustrate it clearly in Matthew 18 verse 21 to 35.
దీనికి సంబంధించి యేసుక్రీస్తు ప్రభు వారు ఒక కథను చెప్పారు, సాదృశ్య రూపకంగా మత్తయి సువార్త 18వ అధ్యాయం 21 నుండి 35 వచనాలు.
ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ పారాబుల్ దట్ వి నీడ్ టు అండర్స్టాండ్.
ఇది ఎంతో ప్రాముఖ్యమైన ఉపమానము, దీన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
దేర్ వాజ్ ద కింగ్ హ్యాడ్ మెనీ స్లేవ్స్ అండ్ దే ఆల్ ఓడ్ హిమ్ అ లాట్ ఆఫ్ మనీ.
ఒక రాజున్నాడు, అతనికి ఎంతో మంది దాసులున్నారు, వాళ్ళందరూ కూడా ఆ రాజుకి ఎంతో అప్పు ఉన్నారు.
And one man owed him 10,000 talents.
ఒక వ్యక్తి ఏమో 10,000 తలాంతులు అప్పున్నాడు.
That's a huge amount of money.
అది ఎంతో విస్తారమైన డబ్బు.
Let's assume it's something like a thousand million rupees.
ఉదాహరణకు ఒక 100 కోట్ల రూపాయలు అనుకుందాం.
It's such a huge debt that we can never pay.
అది ఎంతో పెద్ద అప్పు, నీవు తిరిగి తీర్చలేవు.
And the king was merciful and forgave him.
రాజు ఎంతో కనికరం చూపించి ఆ వ్యక్తిని క్షమించాడు.
Okay, you owe me 1,000 million rupees. You're forgiven.
నీవు నాకు 100 కోట్ల రూపాయలు అప్పున్నావు, కానీ నువ్వు క్షమించబడ్డావు.
Entire debt, you can go free. You don't have to go to jail.
నీ రుణమంతా కూడా మాఫీ చేయబడింది, నీవు చెరసాల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు.
That man went out and found another person who owed him 100 rupees.
ఆ వ్యక్తి బయటికి వెళ్లి తనకు 100 రూపాయల అప్పు ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్లాడు.
How much was he forgiven? 1,000 million rupees.
ఆ మొదటి వ్యక్తి ఎంత క్షమించబడ్డాడు? 100 కోట్ల రూపాయల కోసం.
How much did this other slave owe him? 100 rupees.
మరొక దాసుడు ఎంత అప్పున్నాడు? 100 రూపాయలు.
And he catches him by the throat and says, 100 rupees is not a small amount of money.
అప్పుడు ఆ దాసుని యొక్క గొంతును పట్టుకుని 100 రూపాయలు తక్కువేమి కాదని చెప్పాడు.
It's not like 1 rupee or something. You got to pay me.
ఏదో ఒక రూపాయి కాదు, నీవు తిరిగి చెల్లించాల్సిందే.
And if you don't pay me, I'll take you to court and have you locked up.
దాన్ని నువ్వు చెల్లించకపోయినట్లయితే నిన్ను కోర్టుకు తీసుకువెళ్లి చెరసాల్లో వేయిస్తాను అన్నాడు.
And he did that.
ఆ విధంగా చేశాడు కూడా.
The other slaves saw that. They went and reported it to the king.
ఇతర దాసులు దాన్ని చూసి వెళ్లి రాజుకు చెప్పారు.
The king called the slave and say, hey, you wicked slave, Matthew 18:32, you just asked me to forgive your debt and I forgave you.
అప్పుడు రాజు ఆ దాసుని పిలిపించి ఈ విధంగా అన్నాడు, మత్తయి సువార్త 18:32, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివు గనుక నీ అప్పంతయు క్షమించితిని.
Shouldn't you also have had mercy on your fellow slave, even as I had mercy on you?
నేను నిన్ను కరుణించిన ప్రకారం నీవును నీ తోటి దాసుని కరుణింపవలసి ఉండను కదా.
And he was moved with anger.
ఆ తర్వాత ఆయన ఎంతగానో కోపడ్డాడు.
And what did he do? He handed him over to the torturers so that he would pay back, until he paid back everything he owed him.
ఆ తర్వాత ఏం చేశాడంటే, తనకు అచ్చి ఉన్నదంతయు చెల్లించు వరకు బాధపరచు వారికి వాన్ని అప్పగించెను.
In other words, that forgiven debt was put back upon his head.
ఇంకో మాటలో చెప్పాలంటే, ఏ రుణాన్నైతే మాఫీ చేశాడో ఆ రుణాన్ని తిరిగి అతని తల మీద పెట్టాడు.
How do you account for that?
దాన్ని ఎలా అర్థం చేసుకుంటావు?
Does God, who forgives us, again unforgive us?
దేవుడు మనల్ని ఒకసారి క్షమించిన తర్వాత మరలా ఆ క్షమాపణ వెనక్కి తీసుకుంటాడా?
That means put back on our head the sins that we were already forgiven.
ఏవైతే మన పాపాలు క్షమించబడ్డాయో ఆ పాపాలు మరలా మన తల మీద పెట్టబడతాయా?
According to this verse, yes.
ఈ వచనం ప్రకారం అలానే జరుగుతుంది.
The Bible never says that God has forgiven us, forgotten about our sins.
దేవుడు మన పాపములను మర్చిపోయాడని బైబిల్లో ఎక్కడా చెప్పబడలేదు.
He says, I will not remember your sins anymore.
మీ పాపములను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోనని ఆయన చెప్పాడు.
Meaning that I will not hold your sins against you.
దాని అర్థం ఏంటంటే, మీకు విరోధంగా మీ పాపాలను నేను చూపించను.
But there's no verse which says that God completely forgets.
కానీ దేవుడు పూర్తిగా మన పాపాలను మర్చిపోతాడని బైబిల్లో ఏ వచనం చెప్పలేదు.
I myself can't forget the sins I committed.
నేను చేసిన పాపములు నేనే మర్చిపోలేను.
How can God forget all about it?
దేవుడు ఏ విధంగా వాటన్నిటిని మర్చిపోతాడు?
No.
లేదు.
He knows, but he doesn't hold it against us.
ఆయనకు తెలుసు, కానీ వాటిని మనకు విరోధంగా ఎంచడు.
And that there is a parable that teaches that God can put it back upon us if we don't forgive somebody else.
Manamu itharulnu kshaminchukunda unnatlayite devudu evaithe mana paapamulnu kshaminchado vaatini tirigi marla mana meeda pedtadu.
And so we see here, if you forgive others, God forgives you, and if you do not, God will not forgive you.
కాబట్టి నీవు ఇతరుల పాపములను క్షమించినట్లయితే దేవుడు నీ పాపములను కూడా క్షమిస్తాడు. ఒకవేళ నువ్వు క్షమించకుండా ఉన్నట్లయితే దేవుడు నీ పాపములను కూడా క్షమించడు.
And then the last request is, do not lead us into temptation.
ఆ తరువాత చివరి విన్నపం ఏంటంటే మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము.
What does that mean?
దాని అర్థం ఏంటి?
God will not allow us to be tempted beyond our ability.
మన సామర్థ్యమునకు మించి శోధించబట్టడానికి దేవుడు అనుమతించడు.
But it's good for us to pray that.
కానీ మనం ప్రార్థన చేయటం మంచిది.
It's good for us to recognize that some temptations are way beyond our ability to cope with.
కొన్ని శోధనలు మన సామర్థ్యమునకు మించినవి అని మనం గుర్తించటం మంచిది.
We know that God will not allow us to be tested beyond our ability.
మన సామర్థ్యమునకు మించి పరీక్షించబడటకు దేవుడు అనుమతించడనే విషయం మనకు తెలుసు.
But we need to pray, Lord, don't lead me into temptation that is too strong for me.
అయినా కూడా మనం ప్రార్థన చేయాలి, ప్రభువా నాకు మించిన శోధనలోనికి నేను వెళ్లకుండా సహాయం చేయండి.
But deliver me from evil.
దుష్టుని నుండి నన్ను తప్పించండి.
In there I am expressing a humble position saying I do not know how to overcome this temptation.
ఈ శోధనను ఎలా జయించాలో నాకు తెలియదు అనే దీన స్థితిని నేను దేవుని ఎదుట ప్రదర్శిస్తున్నాను.
I don't have the ability to overcome this temptation.
ఈ శోధనను జయించే సామర్థ్యం నాకు లేదు.
So Lord, my Father, please don't lead me into something too strong for me.
కాబట్టి ప్రభువా నా తండ్రి నాకు మించిన శోధనలోనికి నేను ప్రవేశించకుండా ఉండనట్లు నాకు సహాయం చేయండి.
I'm expressing my inability there.
నా అసమర్థతను నేను అక్కడ తెలియజేస్తున్నాను.
I'm expressing my helplessness.
నా నిస్సహాయతను నేను తెలియజేస్తున్నాను.
That's a good attitude to have towards temptation.
శోధన పట్ల ఉండదగిన మంచి వైఖరి అది.
We are not to think that we are strong enough to overcome temptation.
శోధనను జయించడానికి మనం బలవంతులమని మనం ఆలోచించకూడదు.
That's the reason many people don't have victory over sin.
అందుకే అనేక మందికి పాపం మీద జయం లేదు.
The reason most Christians are defeated by sin is they have too much self-confidence.
ఎందుకు అనేక మంది క్రైస్తవులు పాపంలో ఓడిపోతున్నారంటే వాళ్ల మీద వాళ్లకు అపారమైన నమ్మకం ఉంది.
They think they have the ability.
వాళ్లకు సామర్థ్యం ఉందని వాళ్ళు అనుకుంటారు.
They think a little more good resolutions, gritting your teeth, and we'll overcome.
ఏదో కొన్ని మంచి తీర్మానాలు తీసుకుని పళ్ళు బిగబట్టి ఉండటం ద్వారా జయం పొందుతామని వాళ్ళు అనుకుంటారు.
నో యు వాంట్.
లేదు, ఆ విధంగా నువ్వు జయం పొందలేవు.
వి హావ్ టు అక్నాలెడ్జ్, లార్డ్ డోంట్ లీడ్ మీ ఇంటూ టెంప్టేషన్ టూ స్ట్రాంగ్ ఫర్ మీ.
ఓ ప్రభువా నాకు మించిన శోధనలోనికి నేను ప్రవేశించకుండా నాకు సహాయం చేయమని ప్రభువును అడగాలి.
అండ్ వెన్ ఐ ఫేస్ ఎనీ టెంప్టేషన్ యూ డెలివర్ మీ ఫ్రమ్ ఈవో.
ప్రభువా నేను ఏ శోధనను ఎదుర్కొంటున్నా కానీ దుష్టు నుండి నన్ను తప్పించండి.
Because I cannot overcome evil on my own.
ఎందుకంటే నా సొంతగా నేను దుష్టుని ఎదిరించలేను.
If only we would recognize that evil is far too strong for us.
దుష్టుడు మనకంటే ఎంతో మించినవాడని మనం గుర్తెరిగినట్లయితే.
Even this matter of forgiving others.
ఇతరులను క్షమించే విషయంలో కూడా.
If you find it difficult to forgive somebody, and that can happen sometimes.
నీవు ఒక వ్యక్తిని క్షమించడానికి ఎంతో కష్టంగా ఉన్నట్లయితే కొన్నిసార్లు ఆ విధంగా జరుగుతూ ఉంటుంది.
Somebody has done such terrible harm to you or to your family.
ఒక వ్యక్తి నీకు గాని నీ కుటుంబానికి గాని ఎంతో కీడు చేశాడు.
And you find it very, very difficult to forgive that person for what evil that person has done.
ఆ వ్యక్తి చేసిన కీడును బట్టి ఆ వ్యక్తిని క్షమించడం నీకు ఎంతో ఎంతో కష్టంగా ఉంది.
Maybe some permanent damage has been done to you or your family members by something that some person did.
Bahusha vyakti neeku mariyu nee kutumbaniki ento shashvatamaina nashtanni kalugajesadu.
How are you going to forgive him?
Mari aa vyakti ni ve vidhanga akshaminchabothunnavu?
You can ask God for grace.
Krupa kosam neevu devunni adagali.
Lord, please help me.
Prabhuva naaku sahayam cheyandi.
Deliver me from this evil of an unforgiving spirit.
క్షమించలేని ఈ ఆత్మ నుండి దుష్టత్వం నుండి నాకు విడుదల దయచేయండి.
I don't have the ability to forgive this person, but I ask you to help me to forgive him.
ఈ వ్యక్తిని క్షమించే సామర్థ్యం నాకు లేదు కానీ ఈ వ్యక్తిని క్షమించడానికి సహాయం కోసం నేను మిమ్మల్ని అడుగుతున్నాను.
Prayer is an expression of our weakness and our helpless dependence upon God.
ప్రార్థన అనేది మన బలహీనతను సూచిస్తుంది మరియు నిస్సహాయలముగా దేవుని మీద ఆధారపడటాన్ని సూచిస్తుంది.
And faith is the confidence that God will help me because he is my father who is in heaven.
దేవుడు నా తండ్రి, ఆయన పరలోకంలో ఉన్నాడు, ఆయన నాకు తప్పకుండా సహాయం చేస్తాడనే నమ్మకమే విశ్వాసము.
He sent His Son to die to free me from all my sins.
నా పాపములన్నింటి నుండి నన్ను విడిపించడానికి ఆయన తన సొంత కుమారుణ్ణి నా కోసం పంపించాడు.
Romans 8:32 says, if He gave His Son to free you from all your sins, how much more He will give you everything that you need along with Him.
రోమా 8:32లో విధంగా ఉంది, తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుతీక మనందరి కొరకు ఆయన్ను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు.
And then the prayer concludes with in Matthew 6 and verse 13.
అతర్వాత మత్తయి సువార్త 6వ అధ్యాయం 13వ వచనములో ప్రార్థన విధంగా ముగించబడుతుంది.
For thine is the kingdom, the power and the glory forever and ever. Amen.
రాజ్యము బలము మహిమయు నీవయున్నవి. ఆమేన్.
So this is very important that we conclude our prayer like this.
కాబట్టి మన ప్రార్థనలు కూడా ఈ విధంగా ముగించడం ఎంతో ప్రాముఖ్యమైంది.
Say, Lord, at the end of it all, when you have answered my prayer, when you have done everything that I asked you for.
మనము ప్రార్థించిన తర్వాత చివరిలో ఈ విధంగా చెప్పాలి, ప్రభువా నా ప్రార్థనలకు మీరు జవాబిచ్చినప్పుడు, నేను అడిగినవన్నీ మీరు నాకు ఇచ్చినప్పుడు.
I want to acknowledge that the kingdom is yours.
ప్రభువా మొట్టమొదట రాజ్యము మీకు చెందిందని నేను గుర్తిస్తూ ఉన్నాను.
It is your kingdom that I seek.
నీ రాజ్యమునే నేను వెతుకుచున్నాను.
And the power is yours.
మరియు బలము మీది.
I don't have power to be able to live this life.
ప్రభువా ఈ జీవితం జీవించడానికి నాకు శక్తి లేదు.
I don't have power to overcome sin.
పాపాన్ని జయించడానికి నాకు శక్తి లేదు.
I don't have power.
నాకు శక్తి లేదు.
The power is yours.
శక్తి లేక బలము మీకు చెందినది.
And when I do overcome sin, the glory will also be yours.
నేను పాపం మీద జయం పొందినప్పుడు మహిమ కూడా మీదే.
And then the prayer concludes with Amen.
ఆ తర్వాత ఆమెన్ అని ప్రార్థన ముగించబడుతుంది.
Amen means it will be so.
ఆమెన్ అంటే అలా జరుగునుగాక అని అర్థం.
Jesus placed a great importance on prayer.
యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థనకు ఎంతో ప్రాముఖ్యతనిచ్చారు.
One of the things he said in Luke chapter 18 and verse 1 was, men should always pray and not give up.
లూకా సువార్త 18వ అధ్యాయం 1వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట చెప్పారు, మనుషులు విసుకక నిత్యము ప్రార్థించాలి, విడువక ప్రార్థించాలి.
Luke chapter 18 and verse 1.
లూకా సువార్త 18వ అధ్యాయం 1వ వచనం.
He said, men ought always to pray and not lose heart.
మనుషులు విసుకక నిత్యము ప్రార్థించాలి.
Not get discouraged.
నిరుత్సాహపడకూడదు.
The only two parables he gave on prayer spoke on persistence.
పట్టుదల కలిగి ప్రార్థన చేసే విషయంలో ప్రభు రెండు ఉపమానములను చెప్పారు.
One was the widow who went to a judge in Luke 18 verse 1 to 8.
ఒక ఉపమానమేమో ఒక విధవరాలు పట్టు విడవక న్యాయాధిపతి దగ్గరికి వెళ్తూ ఉంది, లూకా సువార్త 18వ అధ్యాయం 1 నుండి 8 వచనాలు.
Keeping on asking until she got justice against her enemy.
తన ప్రతివాది నుండి తనకు న్యాయం జరిగే వరకు కూడా న్యాయాధిపతి దగ్గరకు వెళ్తూనే ఉంది.
And that is a prayer for overcoming Satan and the lust in our flesh.
అది సాతాను మీద మరియు మన శరీర దురాశల మీద జయం పొందడానికి చేసే ప్రార్థన.
And the other parable is in Luke chapter 11 and verses 5 to 13.
మరొక ఉపమానమేమో లూకాసు వార్త 11వ అధ్యాయం 5 నుండి 13 వచనాల్లో ఉంది.
Where Jesus was speaking about asking God for bread.
అక్కడ యేసుక్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నారు దేవుణ్ణి రొట్టె గురించి అడగటం.
For strength and gifts to help another person who is in need who comes to us.
అవసరంలో ఉన్న వ్యక్తి మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ వ్యక్తికి సహాయం చేయడానికి కావలసిన తలాంతులు మరియు బలం గురించి.
And there again this emphasis on persistence.
అక్కడ కూడా పట్టుదల గురించే ప్రభు చెప్తూ ఉన్నారు.
The person keeps on knocking until he gets that bread.
రొట్టెను పొందే వరకు కూడా తలుపు తడుచూ ఉన్న వ్యక్తి.
So in prayer we see the total teaching of Jesus is never give up.
కాబట్టి ప్రార్థనకు సంబంధించి యేసుక్రీస్తు ప్రభువారు బోధించినంతా మనం చూసినట్లయితే చివరికి మనకి ఏం అర్థం అవుతుందంటే మనము ఎప్పుడు విడిచిపెట్టకూడదు.
God is your father.
దేవుడు నీ తండ్రి.
He will meet your need.
దేవుడు నీ అవసరాన్ని తీరుస్తాడు.
He'll overcome the enemy for you.
నీ కోసం నీ శత్రువుని జయిస్తాడు.
And he'll give you all that you need to bless others.
నీవు ఇతరులను ఆశీర్వదించుటకు నీకు కావలసిన అన్నింటినీ దేవుడు నీకు ఇస్తాడు.
సో వీ నీడ్ టు గో టు గాడ్ ఇన్ ప్రేయర్ ఇన్ ఫెయిత్.
కాబట్టి విశ్వాసంతో ప్రార్థిస్తూ దేవుని దగ్గరికి వెళ్ళాలి.
బిలీవింగ్ దట్ హీ విల్ గివ్ అస్ వాట్ వీ ఆస్క్ ఫర్ హిస్ గ్లోరీ.
మనము ఆయన అడుగుతున్నది ఆయన మహిమ కోసం మనకిస్తాడని నమ్మాలి.
ఆమేన్.
ఆమేన్.
లెట్స్ ప్రే.
ప్రార్థన చేసుకుందాం.
హెవెన్లీ ఫాదర్,
పరలోకపు తండ్రి,
as we consider this very important passage on how you taught us to pray,
prabhu mem e vidhanga prarthan cheyalo meeru maaku nerpinchina ee pramukhyamaina vakya bhaganni mem chusi unnam.
Help it to become a reality in our lives.
Adi maa jeevithamlo nijamagunatlu sahayam cheyandi.
We humbly ask,
ento deenanga adugutunnam tandri,
in Jesus name,
yesu naamamlo adugutunnam tandri.
Amen.
Amen.